ಭದ್ರಂ ಕರ್ಣೇಭಿಶೃಣುಯಾಮದೇವಾಃ ಭದ್ರಂ ಪಶ್ಯೇ ಮಾಕ್ಷಭಿರ್ಯಜತ್ರಾಃ ಸ್ಥಿರೈರಂಗೈಃ ಸ್ತುಷ್ಟವಾಗುಂಸಸ್ತನೂಭಿಃ ವ್ಯಸೇಮ ದೇವಹಿತಂ ಯದಾಯುಃ ಸ್ವಸ್ತಿ ನ ಇಂದ್ರೋ ವೃದ್ಧಶ್ರವಾಃ ಸ್ವಸ್ತಿ ನಃ ಪೂಷಾ ವಿಶ್ವವೇದಾಃ ಸ್ವಸ್ತಿ ನಸ್ತಾರ್ಕ್ಷ್ಯೋ ಅರಿಷ್ಟನೇಮಿಃ ಸ್ವಸ್ತಿ ನೋ ಬೃಹಸ್ಪತಿರ್ದಧಾತು ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ.
17ವ ಪೇಜಿ 9ವ ಮಂತ್ರಂ.
ಸಂವತ್ಸರೋ ವೈ ಪ್ರಜಾಪತಿ ತಸ್ಯಾಯನೆ ದಕ್ಷಿಣ ಚೋತ್ತರಂ ಚ ತದ್ಯೇಹ ವೈ ತದಿಷ್ಟಾಪೂರ್ತೇ ಕೃತಮಿತ್ಯುಪಾಸತೇ ಚಾಂದ್ರಮಸಮೇವ ಲೋಕಮಭಿಜಯಂತೇ ಪುನರಾವರ್ತಂತೇ ಋಷಯಃ ಪ್ರಜಾಕಾಮಾಃ ದಕ್ಷಿಣಂ ಪ್ರತಿಪದ್ಯಂತೆ ಏಷಃ ವೈರೈಃ ಯಃ ಪಿತೃಯಾಣಃ.
ಋಷಯಃ ಅನ್ನು ಉಂಡಾಲಿ. ತರ್ವಾತ ಪ್ರಜಾಕಾಮಾಃ, ಪ್ರಾದೀರ್ಘ ಉನ್ನದಿ ಪ್ರಜಾಕಾಮಾಃ. ಈ ಪ್ರಶ್ನೋಪನಿಷತ್ತು ಬ್ರಾಹ್ಮಣೋಪನಿಷತ್ತು ಅನಿ ಮುಂಡಕೋಪನಿಷತ್ತು ಮಂತ್ರೋಪನಿಷತ್ತು ರೆಂಡು కూడా అథర్వణ వేదానికి చెందినవి అని తెలుసుకున్నాం. మరి మంత్రభాగానికి బ్రాహ్మణ భాగానికి ఏమిటి భేదమని మనం తెలుసుకోవాలి. మంత్రభాగంలో చెప్పిన దానికే వ్యాఖ్యానం బ్రాహ్మణ భాగం. ముండకోపనిషత్తు చదివినప్పుడు మనకు ఇంకా ఏదైనా అర్థం కాకపోతే బ్రాహ్మణ భాగమైనటువంటి ప్రశ్నోపనిషత్తు చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. మేము ముండకోపనిషత్తు చెప్పినప్పుడు రాలేం కదండి, రాలేదు కదా అని ఎవరన్నా భావిస్తే వాళ్ళు ప్రశ్నోపనిషత్తు వింటే ముండకోపనిషత్తు విన్నట్లే. ఎందుకంటే దానికి ఇది వ్యాఖ్యానం కనుక చాలా మంత్రాలు మనకు కనెక్షన్ ఉంటుందన్నమాట అందులో ముండకోపనిషత్తుతో. ఈ ఉపనిషత్తులో కాత్యాయనుడు అడిగాడు ఈ సృష్టి ఎలా వచ్చింది అని. ఈ మనం చూసే ప్రజలందరూ కూడా మనుషులందరూ కూడా ఎలా పుట్టారు అని అడిగితే మనకు తెలిసింది వేరు. నేను మా అమ్మ నాన్న నుంచి పుట్టానండి, మా అమ్మగారు నాన్నగారి వలన పుట్టాను అంటాం మనం. అంతకంటే మనకు తెలియదు అసలు మన అమ్మ నాన్న ఎట్లొచ్చారు తెలియదు మనకు. మన అమ్మ నాన్నలకు కూడా తెలియదు వాళ్ళు ఎలా వచ్చారో, వాళ్ళకే తెలియదు. కనుక తెలుసుకోవాలని ఎవరైనా ఆశపడితే అసలు మనం ఎలా వచ్చాం, మన తల్లిదండ్రులు ఎలా వచ్చారు, మన తాత ముత్తాతలు ఎలా వచ్చారు, వీళ్ళందరూ ఎలా వచ్చారు అసలు ఈ ప్రజలు అని కనుక ప్రశ్న వస్తే మనసులో తెలుసుకోవాలని ఉంటే దానికి సమాధానం చెప్తున్నారు. మొదటి ప్రశ్నకి మొదటి ప్రశ్న అడిగాడు కాత్యాయనుడు, నాకు ఈ విషయం చెప్పండి అని పిప్పలాదుడిని అడిగాడు. ఇప్పుడు పిప్పలాదుడు చెప్తున్నాడు సమాధానం. ఏం చెప్తున్నారంటే ప్రజాపతి ఈ సృష్టికి కారణం అన్నారు. ఎలా కారణం అనగానే సరిపోదు కదా, దానికి వివరించి చెప్పాలి కదా. మరి అందుకని వివరించి చెప్తున్నారు. ప్రజాపతి తానే మిథునంగా వ్యక్తమైనాడు అని చెప్పి మిథున సృష్టి చెప్పారు. మిథునం అంటే ద్వంద్వం, రెండు ఉంటాయి ఎప్పుడూ కూడా. మిథునం అంటే తెలుగులో ఒక సినిమా కూడా ఉంది కదా మిథునం అని, రెండు ఉండడం అన్నమాట, రాత్రి పగలు అదొక మిథునం, చీకటి వెలుగు మిథునం. ఎందుకంటే ఇది ఉంటే అది ఉంటుంది, అది ఉంటే ఇది ఉంటుంది, దాన్ని మిథునం అంటాం. అసలు సృష్టి ఆరంభంలోనే మిథునంతో స్టార్ట్ అయింది. అంతా రెండు రెండు ఉంటాయి అన్నమాట. బొమ్మ బొరుసు అంటారు చూసారా, బొమ్మ బొరుసు. అదేగే రెండు రెండుగా చెప్పుకొస్తున్నారు. రయించ ప్రాణంచ అన్నారు మొదట మిథున సృష్టి. మిథున సృష్టి ఏమిటి? రయి ప్రాణం. రయి అంటే అక్కడ మనకు చంద్రుడు అని అన్నాం. ప్రాణ అంటే ఇక్కడ హిరణ్య గర్భుడు. హిరణ్య గర్భ ప్రాణ అని ఒక మిథునం తెలిసింది. ఆ యొక్క సృష్టి అయిన తర్వాత రయి ప్రాణ మిథున సృష్టి. ప్రజాపతే రయి ప్రాణంగా వ్యక్తమైనాడు అని అర్థం. రయి ప్రాణముగా వ్యక్తమైనాడు, అది మొదటి సృష్టి. ఇప్పుడు ఈ మంత్రంలో ఏం చెప్తున్నారంటే కాల సృష్టి చెప్తున్నారు పిప్పలాదుడు. కాల సృష్టి అంటే ఆ రయి ప్రాణమే కాలంగా మారాడు అని, ఆయనే కాలముగా వ్యక్తమవుతున్నాడు అని చెప్తున్నది ఈ మంత్రం. సంవత్సర వై ప్రజాపతి. కాలం అనేది మనకు ఎలా తెలుస్తుంది? సంవత్సరం అనేది ఒక కాలం. సంవత్సరం అంటే అని చూసారా, అది ఏం తెలియజేస్తుంది మనకు? కాలాన్ని తెలియజేస్తుంది. కనుక ఆ కాలాన్ని తెలియజేసేటటువంటి సంవత్సరం ఎవరంటే ప్రజాపతి అన్నారు. ప్రజాపతే సంవత్సరంగా వ్యక్తమవుతున్నాడు, కాలంగా వ్యక్తమవుతున్నాడు అని అర్థం. ప్రజాపతి సంవత్సర అన్నారు. తస్య అయనే దక్షిణ చ ఉత్తరం. తస్య ఆ ప్రజాపతి యొక్క, ఏ ప్రజాపతి అయితే సంవత్సరంగా వ్యక్తమైనాడో ఆ సంవత్సరానికి రెండు, ప్రజాపతికి రెండు అవయవాలు, అవయవాల్లాగా అనుకోవాలి. రెండు అవయవాలు ఏమిటి అంటే ఆయనకి మార్గాలు అని కూడా అంటాం. ఉత్తరాయణ మార్గం, దక్షిణాయన మార్గం అని అర్థం. ప్రజాపతి రయి ప్రాణమే సంవత్సరంగా వ్యక్తమయ్యి సంవత్సరంలో ఉత్తరాయణం దక్షిణాయనం అని చెప్పి రెండు భాగాలు ఉన్నాయి ఆయనకి, రెండు అవయవాల్లాగా. దక్షిణంచ ఉత్తరంచ ఇంతవరకు చదివాం క్రిందటిసారి క్రిందటి క్లాసులో. తద్యేహ వై తదిష్టాపూర్తే కృతమిత్యుపాసతే. ఈ మంత్రం యొక్క సారాంశం ఏమిటంటే ఈ సంవత్సరము ఉత్తరాయణం దక్షిణాయనం ఉన్నదన్నారు కదా, కొంతమంది గృహస్థులు ఏం చేస్తారంటే కర్మలు చేస్తూ ఉంటారు. యజ్ఞయాగాదులు కర్మలు చేస్తూ ఉంటారు. ఇష్టాపూర్తం అనే కర్మలు చేస్తూ అంటే సకామ కర్మ అన్నమాట. సకామ కర్మ చేయడం అంటే మాకు టిక్కెట్ కొనుక్కున్నట్లే, మనం టిక్కెట్ కొనుక్కుంటాం కదా ఎక్కడికో వెళ్ళాలని, వీళ్ళు కూడా టిక్కెట్ కొనుక్కున్నట్లే సకామ కర్మ చేసి మేము కూడా స్వర్గలోకానికి వెళ్ళాలి అని కోరుకుంటారట. ఈ స్వర్గలోకానికి వెళ్ళాలని కోరుకునేటప్పుడు దీన్ని ఏమంటారంటే రెండు మార్గాలు ఉన్నాయి కదా, ఉత్తరాయణం దక్షిణాయనం అని. ఈ దక్షిణాయనం అనేది చంద్ర అయనం, చంద్ర అయనం చంద్రలోకానికి లేక స్వర్గలోకానికి తీసుకువెళుతుంది. దీన్నే కృష్ణగతి అంటారు. కృష్ణగతి సకామ కర్మ చేసేవాళ్ళు, ఈ స్వర్గాన్ని కోరుకునేవాళ్ళు ఈ కృష్ణగతి ద్వారా మరణించిన తర్వాత ఈ ఇష్టాపూర్త కర్మలు చేసి వాటిని వలన వచ్చే పుణ్యం ద్వారా, మనం 8వ అధ్యాయంలో చూసాం, శుక్ల కృష్ణే గతిర్హేతే జగతి శాశ్వతే మతే అని చెప్పి వీళ్ళు పునరావర్తంతే అని కూడా విన్నాం. స్వర్గలోకానికి వెళ్ళి క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని విన్నాం. అదే విషయాన్ని ఇక్కడ కూడా చెప్తున్నది ఉపనిషత్తు. ఈ సకామ కర్మలు చేసేవాళ్ళు ఆ పుణ్యం వలన కృష్ణగతి ద్వారా అంటే దక్షిణాయన మార్గంలో చంద్రలోకానికి వెళితే అంటే స్వర్గలోకానికి వెళ్ళి అది అయిపోయిన తర్వాత పుణ్యం కరిగిపోతుంది కదండి, పుణ్యం ఆ పుణ్యం అయిపోగానే మళ్ళీ తిరిగి వస్తారు అంటున్నారు. అది మంత్రం చెప్తున్నది. తర్వాత మంత్రం ఏం చెప్తుందంటే ఉత్తరాయణంలో వెళ్ళేవాళ్ళు బ్రహ్మలోకానికి వెళ్తారు, తిరిగి రారు అంటుంది విషయం. మనకు తెలిసిన విషయమే, మనకు తెలిసిన విషయమే. ఫారిన్ రిటర్న్ అంటుంటారు కదా, ఫారిన్ రిటర్న్ అంటే స్వర్గ రిటర్న్ అని అర్థం. ఇక్కడ స్వర్గలోకానికి వెళ్ళి రిటర్న్ అయి వస్తాడు, స్వర్గానికి వెళ్ళి రిటర్న్ అయి వస్తారన్నమాట. ఎందుకు వస్తారంటే వాళ్ళు చేసిన వాళ్ళు పనులు సకామంతో చేశారు, ఆ పనులన్నీ కూడా ఇంతవరకే పుణ్యం, ఇన్ని రోజుల వరకే అని ఉంటుంది. అది అయిపోగానే మరి పుణ్యం అయిపోగానే రావాలి కదా వెనక్కి, అందుకని వెనక్కి వచ్చేస్తారు. ఇప్పుడు మనకి ఇది చెప్పడం వల్ల ఏంటి ప్రయోజనం అంటే, ఈ సకామ కర్మలు చేయడం వలన దానికి పరిమితి ఉంటుంది, ఫలితం శాశ్వతం కాదు. అందుకని ఏం చేయాలి, నిష్కామ కర్మ చేయాలి, ఉపాసనతో కూడిన కర్మలు చేయాలి. ఉపాసనతో కూడిన కర్మలు చేస్తే అంటే కర్మ ఉపాసన సముచ్చయం అంటారు. కర్మ ఉపాసన సముచ్చయం, సముచ్చయం అంటే కలపాలి. కర్మ చేసేటప్పుడు, పూజ చేసేటప్పుడు ముందు ధ్యానం చేయాలి. అందుకనే ప్రతిదానికి ధ్యాన శ్లోకం ఉంటుంది. నిదానంగా ధ్యానం చేసి ఉపాసన చేస్తూ ఆ కర్మను ఉపాసనగా మార్చుకోవాలి. మనం ఉపాసనతో కూడిన కర్మ చేస్తే ఏమవుతుందంటే బ్రహ్మలోకానికి వెళ్తారు. శుక్లగతి ద్వారా శుక్ల మార్గం గుండా ఆ బ్రహ్మలోకానికి వెళ్తాడు. అది సూర్యలోకం. సూర్యలోకమన్నా ఆదిత్యలోకమన్నా బ్రహ్మలోకమన్నా ఒకటే. అదేమో బ్రైట్గా ఉంటుంది, ప్రకాశంగా ఉంటుంది. కృష్ణ అంటే బ్లాక్, నలుపు. నల్లగా ఉంటుంది అంటే ఏమిటి, ధూమో రాత్రి స్తథా కృష్ణ. రాత్రి చీకటిగా ఉంటుంది, ధూమం కూడా చీకటిగా ఉంటుంది. కృష్ణ అంటే చీకటి కనుక వీళ్ళంతా చీకటి మార్గంలో పోతారు, వీళ్ళు వెలుగు మార్గంలో వెళతారు అని. ఈ రెండు మంత్రాలు ఇప్పుడు 9-10 మంత్రాల సారాంశం అది. కనుక వీళ్ళందరూ ప్రయాణం చేస్తారన్నమాట. ఒకళ్ళేమో వెళ్ళి వస్తారు తిరిగి, ఒకళ్ళేమో వెళ్ళి అక్కడే ఉంటారు. అక్కడ కూడా వాళ్ళు ఉపాసన చేస్తే, సకామంగా చేస్తే తిరిగి వస్తారు. నిష్కామంగా చేస్తేనే అక్కడ బ్రహ్మదేవుడు పాఠం చెప్తాడు, లేకపోతే చెప్పడు. కర్మ ఉపాసన సముచ్చయం కూడా చూడండి, కర్మ కేవల కర్మ, సకామ కేవల కర్మ. ఆ కర్మలు కూడా వైదిక కర్మలు, యజ్ఞయాగ హోమాదులు. జ్యోతిష్ఠోమైన స్వర్గకామో యజేత అన్నారు కదా, జ్యోతిష్ఠోమ యాగం చేస్తే స్వర్గానికి వెళతాడన్నాడు. ఇది సకామ కర్మ, కేవల కర్మ. ఇది స్వర్గం చాలా హీనమైనటువంటిది. స్వర్గానికి వెళ్ళినా తిరిగి వస్తావుమండి, ఇంకా దిగు. ఇక్కడ రివర్ వ్యూ అపార్ట్మెంట్కి వస్తావు. రివర్ వ్యూ అంటే తెలుసా, ఇక్కడ ఎక్కడ రివర్ వ్యూ ఉంటుంది, రివర్ ఎక్కడుంది, కూవన్ దగ్గరికి వస్తావని అర్థం. రివర్ వ్యూ అపార్ట్మెంట్ అంటే కూవన్ దగ్గరికి వస్తావు నువ్వు అని అర్థం, తిరిగి వస్తావు. ఇది కేవల కర్మ. కర్మ ఉపాసన సముచ్చయం సకామంగా చేస్తే బ్రహ్మలోకానికి వెళ్ళి తిరిగి వస్తావు. కర్మ ఉపాసన సముచ్చయంతో నువ్వు కనుక యజ్ఞయాగాదులు ఇష్టాపూర్తం చేస్తే స్వర్గలోకానికి కాదు కాకుండా బ్రహ్మలోకానికి వెళ్ళి తిరిగి వస్తావు. అదే నిష్కామంగా చేస్తే, ఈ కర్మ ఉపాసన ఏమీ ఆశించకుండా చేస్తే బ్రహ్మలోకానికి వెళ్ళి క్రమముక్తిని పొందుతావు. నిష్కామంగా చేస్తే అక్కడ క్రమముక్తిని పొందుతావు. లేదా ఈ జన్మలోనే చేసి క్లాసుకు వస్తే జీవన్ముక్తిని పొందుతాం. ఇదేమో గతి, గతి ఆగతి. ఇది గతి ఉన్నది కానీ శుక్ల గతి మంచి గతే, కానీ అక్కడ మళ్ళీ చాలా కష్టం, వెళ్ళడమే కష్టం. ఫస్ట్ ప్రాణాయామం చేయాలి, చాలా ఉపాసన చేయాలి. శ్వేతాశ్వేతర ఉపనిషత్తులో విన్నాం, మీరు వినలేదనుకుంటాను, మొన్న చెప్పాను. ఆ శ్వేత అక్కడ బ్రహ్మలోకానికి వెళ్ళడం, ఉపాసన చేసి ప్రాణాయామం చేసి వెళ్ళడం చాలా కష్టం. ఆ ఉపాసకుడు వెళితే, ఆ వెళ్ళిన తర్వాత మళ్ళీ సకామం అయితే తిరిగి వస్తాడు, నిష్కామం అయితే అక్కడ క్రమముక్తిని పొందుతాడు. ఇది గతి. ఇప్పుడు మనకు ఏమిటంటే వేదాంతం చదివే వాళ్ళకి అగతి, ఏ గతి ఉండదు మనకు, ట్రావెలే ఉండదు, ఇక్కడే ముక్తిని పొందుతాం మనం. ఇవి గతే లేనివాడు అధోగతి ఒకటి ఉంటుంది. గతి ఆగతి, గతి అగతి, అధోగతి, ఈ నాలుగో రకం. అంటే పాప కర్మలు చేసేవాడు వైదిక కర్మలు చేయకుండా, వైదిక జీవన విధానం లేకుండా, భగవంతుణ్ణి పూజించకుండా అన్ని పాప కర్మలు చేస్తూ అలా ఉండేవాడు అధోగతి అంటే క్రిమి కీటకాదుల్లాగా పుడతాడు మళ్ళీ అని అర్థం. ఇప్పుడు ఇది అర్థమైంది కదా. ఇప్పుడు ఈ 9వ మంత్రంలో ఏం చెప్తున్నది ఉపనిషత్తు అంటే, ఆ స్వర్గానికి వెళ్ళేవాడ గురించి చెప్తున్నది. చూడండి మంత్రం, దక్షిణ చ ఉత్తరం చ తద్హవై ఇష్టాపూర్తే కృతం ఇత్యుపాసతే తత్ తద్యే హవై. అంటే చాలా ప్రసిద్ధమైనటువంటిది హవై అంటే, ఇక్కడ ఎవరైతే ఇష్టాపూర్తం చేస్తారో ఈ విషయంలో, అంటే ఈ దక్షిణాయనంలో ఉత్తరాయణంలో ఇష్టాపూర్తాలు చేసేవాళ్ళు అని అర్థం. శుక్లపక్షం కృష్ణపక్షం అని చాలా చెప్పబోతున్నారు. ఉత్తరాయణంలో దక్షిణాయనంలో ఎవరైతే ఇష్టాపూర్తములు చేస్తారో, ఇష్టాపూర్తం అంటే ఇష్టం అంటే దానికి ఒక శ్లోకమే ఉంది, అగ్నిహోత్రం వైదిక కర్మ, అగ్నిహోత్రం తపస్సత్యం భూత భూతానాం చ అనుపాలనం అతిథ్యం ఆతిథ్యం వైశ్వదేవశ్చ ఇష్టమిత్యభిధీయతే. ఇష్టం అంటే మనం తెలుగులో చెప్పే ఇష్టం కాదు, ఇక్కడ ఇష్టం అంటే వైదిక కర్మ. ఏమేమిటి ఆ వైదిక కర్మలంటే, అగ్నిహోత్రం దైనందిన కార్యక్రమంలో చేసే హోమము అని అర్థం, హోమము, తపస్సు, తపః అంటే తపస్సు, సత్యం అంటే సత్యము పలకడం, భూతానాంచ అనుపాలనం అంటే పశుపాలనం, పశువుల్ని పోషించడం, ఆవులు గేదెలు ఇళ్లల్లో ఉంటాయి కదా, ఇప్పుడు అవి లేవు, కుక్క పిల్లలు పిల్లి పిల్లలు ఉంటున్నాయి, ఓకే, లేకపోతే కాకులు పక్షులు, భూతానాంచ పాలనం, అతిథి సత్కారం, వైశ్వదేవంశ్చ, వైశ్వదేవం అంటే జంతువులకు పశువులకి వాటిని పోషించడం ఇంట్లో ఉంచుకొని, భూతానాం అనుపాలన అంటే అన్ని భూతాలను అన్ని జీవరాశులను పోషించడం అంటే వాటికి క్షేమం కోసం. వైశ్వదేవం అంటే ఇక్కడ కాకులకు అన్నం పెట్టడం, ప్రతిరోజు చేసే పని ఉంటుంది కదా అది, జంతువులకి పక్షులకి అంటే ఆవులకి వీటన్నిటికి కూడా ఆహారాన్ని ఇవ్వడం, పోషించడం, వీటికి వీటినన్నింటిని ఎవరైతే చేస్తారో వాళ్ళు ఇష్టం చేస్తున్నారని అర్థం. ఇవన్నీ కూడా ఒక్కటి కాదు చూడండి, ఇష్టం అంటే ఎన్నున్నాయో చూసారా, అగ్నిహోత్రం తపస్సు సత్యం భూతానాం చ అనుపాలనం ఆతిథ్యం అంటే అతిథులకి వస్తే సేవ చేయడం, వైశ్యదేవం, ఇవన్నీ ఇష్టం అంటారు. పూర్తం అంటే ఏమిటంటే వాపి కూప తటాగాది దేవతాయతనాని చ అన్నప్రధాన ఆరామః పూర్తమిత్యభిధీయతే. పూర్తం అంటే మొదట చెప్పినవన్నీ వైదిక కర్మలు, ఇవన్నీ కూడా స్మార్త కర్మలు. పూర్తం అంటే స్మార్త కర్మలు. ఇక్కడ అగ్నిహోత్రం ఏమీ ఉండదు, స్మార్తం అంటారు అంటే స్మృతిలో చెప్పబడినటువంటి కర్మలు. స్మార్తం అన్నదానం, అన్నప్రదానం, అన్నదానం చేయడం, అన్నదానం కాకుండా జలదానం కూడా, అన్నదానం జలదానం. అన్నం ఇచ్చిన తర్వాత మంచినీళ్ళు ఇవ్వకుండా ఉంటామా, మంచినీళ్ళు కూడా ఇవ్వాలి కదా. అన్నదానము, తర్వాత కూప తటాకాది, వాపి కూప తటాకాది. మొదట వచ్చింది ఏంటంటే వాపి, వాపి అంటే బావులు తవ్వించడం, ఇవన్నీ పూర్తాలన్నమాట. బావులు తవ్వించడం, చెరువులు తవ్వించడం, ఆ రోజుల్లో రాజులు ఇవన్నీ చేసేవాళ్ళు, ఇళ్లల్లో బావులు తవ్వించుకునేవాళ్ళం, రాజులేమో చెరువులు తవ్వించేవాళ్ళు. ఇప్పుడున్న చెరువుల్ని మూసేస్తున్నారు, ఇళ్ళు కట్టి చెరువులు లేకుండా చేస్తున్నారు. చెరువులు తవ్వించడం, దేవాలయాలను కట్టించడం, పునరుద్ధరించడం, అవన్నీ చేసేవాళ్ళు రాజులు. దేవాలయాలను కట్టించడం, వాటి లేక వాటి జీర్ణస్థితిలో ఉంటే వాటిని పునరుద్ధరించడం, ఇది కూడా పూర్తం కిందికే వస్తుంది. అన్నదానం, ఇది పూర్తం కిందికి వస్తుంది. ఉద్యానవనాలు కట్టించడం, ఉన్న ఉద్యానవనాలు తీసేసి మెట్రో రైలు కడతారు ఇప్పుడు, ఆ రోజుల్లో ఉద్యానవనాలను పెంచేవాళ్ళు. నిన్న చూసారా పర్యావరణ దినం అన్నారు నిన్న, అందరూ ఒక్కొక్క మొక్క పట్టుకొని చెట్టు పట్టుకొని నాటాలని, ఉన్నవన్నీ కొట్టేసుకున్నట్ట ఇప్పుడేమో చెట్టు పట్టుకొని ప్రతి ఒక్కళ్ళు నాటాలి నాటాలి అంటారు. అది పెరిగేటప్పటికి మనం ముసలివాళ్ళం అయిపోతాం, ఉంటామో ఉండమో కూడా డౌట్ఫుల్. కనుక ఆ మొక్కలన్నీ పెడితే, ఇప్పుడు పెడితే ఎప్పటికి వచ్చేట్లు, మీ మనవాళ్ళు మనవరాళ్ళందరూ చూస్తారు ఆ చెట్లని, ఇప్పుడు పెట్టండి. ఉన్నవాటిని కొట్టేయకుండా ఉండడమే పర్యావరణ రక్షణ అంటే. అవసరమైతే కొట్టేయాలి, కానీ మరీ అన్నిటి కొట్టేసుకుంటూ పోతే ఏమవుతుంది, గ్లోబల్ వార్మింగ్ వస్తుంది, అది ప్రాబ్లం. సో ఉద్యానవనాలు, ఎంత మంచి ఉద్యానవనం ఉంది ఇక్కడ మనకు పక్కన, ఒక్క చెట్టు లేదు కదా ఇప్పుడు. ఉద్యానవనాలు వేయించడం, ఇవన్నీ కూడా పూర్తమని అంటారు. ఇవన్నీ చేసే దేనికి అంటే పుణ్యం వస్తుంది. ఇవన్నీ టికెట్ కొనుక్కుంటున్నాడు అన్నమాట, ఒక్కొక్కటి చేసి టికెట్కి డబ్బులు సంపాదించుకుంటున్నాడు. స్వర్గానికి వెళ్ళడానికి టికెట్ అన్నమాట ఇది, ఇష్టం పూర్తం. ఇవన్నీ స్వర్గానికి వెళ్ళడానికి మార్గాలు, అందుకని చేసేవాడు మన వాళ్ళు. ఇప్పుడు ఎవరు చేయడం లేదు, ఊరికే స్వర్గం రావాలంటాడు, ఎట్లొస్తుంది, சரி, இஷ்டாபூர்த்தே கிருதமித்யுபாசதே இத்தி அனேது இக்கட சேர்ச்சுக்கோலி. இஷ்டாபூர்த்தே இத்தி மந்திரம்லோ கிருதமித்தி அனு உன்னதி, இத்தி அனேது முந்து ராவாலி, அண்டே பிரிண்டிங் மிஸ்டேக் காது, அது மன அல்ல சேர்ச்சுக்கோவாலி. இத்தி அண்டே முதலைன ஆதி அனு அர்த்தம். ஆதி பதாத் ஆதி அண்டே முதலைன, இஷ்டமு பூர்த்தமு முதலைன, முதலைன அண்டே இங்கேதோ உண்டாலி கதா, ఆ మొదలైన అంటే ఇంకేదో ఉన్నది, దానికి ఏమిటి అంటే దత్తం అని అర్థం. దత్తం, దత్తం అంటే యజ్ఞానికి యజ్ఞవేది కాకుండా బయట ఇచ్చే ధనం, దానం ఏదైతే ఉంటుందో దాన్ని దత్తం అంటారు. యజ్ఞానికి యజ్ఞవేదికి బయట ఇచ్చేటటువంటి దక్షిణని దానము, దక్షిణ అనరు దాన్ని. యజ్ఞవేదిలో ఇస్తేనేమో దక్షిణ అంటారు, బయట కనుక ఇస్తే దాన్ని దత్తం అంటారు. అది తేడా. యజ్ఞ అంటే దత్తం అని, ఇతి అని దత్తం అని అర్థం చేసుకోవాలి. కృతం అంటే కార్యం అని అర్థం. కృతం అంటే ఇక్కడ కృతం ఉపాసతే అంటే చెయ్యడం అని అర్థం. చెయ్యబడుతున్నది ఎవరి చేతనైతే చెయ్యబడుతున్నదో, ఈ కార్యములన్నీ ఎవరైతే చేస్తారో, ఉపాసతే అంటే చెయ్యడం అని అర్థం. ఇక్కడ ఉపాసన అంటే ధ్యానం అని కాదు, ఉపాసన అంటే పూజా ధ్యానం అని కాదు, ఎవరైతే చేస్తారో. కృతం ఉపాసతే, ఎవరైతే ఈ కార్యములన్నీ చేస్తారో, కృతం ఉపాసతే తే చాంద్రమసమేవ లోకం అభిజయంతే. తే అంటే వారు, ఏ ఇష్టాపూర్తములు చేస్తారో వారు. తే చాంద్రమసమేవ చంద్రలోకం, చాంద్రమసం అంటే చంద్రలోకం అని అర్థం. అభిజయంతే వెళతారు, చంద్రలోకానికి వెళతారు. త ఏవ అని ఉన్నది. త అంటే ఇక్కడ తే ఏవ అని రాసుకోవాలి, సంధి వలన అక్కడ త అని ఉన్నది. కానీ విభజించి చదివేటప్పుడు తే ఏవ వారే, ఎవరైతే ఇష్టాపూర్తములు చేసి స్వర్గలోకానికి, చంద్రలోకాన్ని, స్వర్గలోకం అన్న చంద్రలోకం అన్న ఒకటే, చంద్రలోకానికి లేక స్వర్గలోకానికి వెళతారో తే ఏవ వాళ్ళే పునరావర్తంతే, మళ్ళీ తిరిగి వస్తారు. పునః ఆవర్తంతే, పునరావర్తంతే, వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తారు. మన వాళ్ళు 6 నెలలు పోయి వచ్చినట్లుగా, మళ్ళీ 6 నెలలు దాటితే అక్కడ ఉండనివ్వరు, తెలుసు కదా. ఎక్కడైనా ఫారిన్ కంట్రీకి వెళితే ఇంతకాలమే ఉండాలి, వాడు నిన్ను ఎక్కడున్నా పట్టుకుంటాడు, మళ్ళీ నెక్స్ట్ టైం వీళ్ళకు వీసారా ఇవ్వను కూడా ఇవ్వడు, అట్లన్నమాట. పునరావర్తంతే తస్మాత్ ఏతత్ ఏతే ఋషయః, తస్మాత్ కనుక ఏతే ఋషయః, ఋషయః అంటే ఇక్కడ గృహస్థులైనటువంటి ఋషులు. ఋషతి జానాతి ఇతి ఋషి, వీళ్ళకి తెలుసుట. ఏమి తెలుసు అంటే బ్రహ్మ ఆత్మజ్ఞానం కాదు. ఈ ఋషయః అనేకి ఏం తెలుసు అంటే ఇష్టాపూర్తాలు చేస్తే మన స్వర్గలోకానికి వెళతాం, చంద్రలోకానికి వెళతాం అని చెప్పి వీళ్ళకి తెలుసు బాగా. అందుకని ఏం చేస్తారంటే ప్రజాకామాహ, గృహస్థులైనటువంటి ప్రజాకామాహ అంటే సంతానము పొందవలనటువంటి కోరికతో ఉన్నవారు, సంతానార్థులు. ప్రజాకామాహ అంటే ప్రజ అంటే పిల్లలు, సంతానాన్ని కోరుకునేవారు. అక్కడ ప్రజాకామాహ అంటే మనకి ఏం చెప్తున్నది మంత్రం అంటే వీరు గృహస్థులు అని చెప్తున్నది. సన్యాసులు కాదు, బ్రహ్మచారులు కాదు, వానప్రస్థులు కాదు. మనకు గృహస్థులని తెలియజేయడం కోసం ప్రజాకామాహ అన్నది మంత్రం. ఋషయః ప్రజాకామాహ, సంతానాన్ని అర్థించేటటువంటి గృహస్థులైన వారు. సంతానాన్ని ఎవరండి అర్థిస్తారు, ఎవరు కోరుకుంటారు? 4 ఆశ్రమాల్లో సంతానాన్ని కోరుకునేవాడు ఒక్కడే, ఒక ఆశ్రమంలో ఉన్నవాడే గృహస్థుడు అని అర్థం. దీనివల్ల మనకు తెలుస్తుంది ఇప్పుడు ఋషయః ప్రజాకామాహ, ఋషయః అంటే గృహస్థులు అని అర్థం. దక్షిణం ప్రతిపద్యంతే, దక్షిణం అంటే దక్షిణ మార్గంలో, దక్షిణాయనంలో వెళతారు. ఏష హవై రహిహి యహ పితృయాణ, ఏష హవై ఇదే, ఈ దక్షిణాయనమే రహిహి అంటే చంద్రమార్గము, చంద్రలోకము. ఏష రైహి పితృయాణ, దీన్నే పితృయాణం అని కూడా అంటారు. రైహి పితృయాణ, పితృయాణము దీన్నే పితృయాణం అని అంటారు. రైహి అంటే చంద్రలోకం, చంద్రమార్గం అని అంటారు అని అంటున్నారు. తర్వాత మంత్రం దీనితో ఈ యొక్క కేవల కర్మ చేయడం వలన ఇది లభిస్తుందని చెప్పింది మంత్రం. పిప్పలాదుడు చెప్తున్నారు. తర్వాత మంత్రంలో ఏం చెప్పబోతున్నారంటే, ఇలా కాకుండా ఉపాసనతో గనక చేస్తే, ఉపాసన చేసేవారైతే ఎలా చేస్తారట వారు అని చెప్తున్నది. నెక్స్ట్ మంత్రంలో చదువుతాం. 10వ మంత్రం 18వ పేజీ. అథోత్తరేణ తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా విద్యయా ఆత్మానం అన్విష్య ఆదిత్యమభిజయంతే ఏతద్వై ప్రాణానాం ఆయతనం ఏతదమృతం అభయమేతత్ పరాయణం ఏతస్మాన్న పునరావర్తంతే ఇత్యేష నిరోధః తదేష శ్లోకః. అథ ఇప్పుడు ఇక ఈ పైన అంటే ఇంతవరకు కేవల కర్మ చేసేవాళ్ళు స్వర్గలోకానికి వెళ్తారు, తిరిగి వస్తారని చెప్పాము. దక్షిణాయనం గుండా వెళ్తారు, దాన్ని పితృయానం అన్నాము, లేక దక్షిణాయనం లేక చంద్రయానం అని కూడా అనొచ్చు. చంద్రలోకానికి స్వర్గలోకానికి వెళ్తారని చెప్పాం. కానీ ఇంకొకరు ఏం చేస్తారంటే, కొంతమంది కర్మ ఉపాసన సముచ్చయంతో చేస్తారు అని చెప్తున్నారు. ఉత్తరేణ అంటే ఉత్తరాయణ మార్గంలో వెళ్తారు. ఎలా వెళ్తారు? తపసా, తపస్సు చేస్తారు వీళ్ళు, అంటే ఉపాసన అని అర్థం. బ్రహ్మచర్యేణ, బ్రహ్మచర్యాన్ని పాటించి, శ్రద్ధయా శ్రద్ధతో, విద్యయా ఉపాసన చేస్తూ. తపస అంటే చాలా క్రమశిక్షణతో కఠినమైనటువంటి నియమాలను పాటించడం తపస్సు. తెలుగులో చెప్పాలంటే తపస్సు అంటే కఠినమైనటువంటి చాలా కష్టమైనటువంటి నియమాలు, శారీరకంగా పీడించుకోవడం అన్నమాట. పీడన శరీరానికి కష్టం కలుగుతుంది, శరీరానికి చాలా సుఖాన్ని కోరుకోకుండా, శారీరక సుఖాన్ని కోరుకోకుండా నేల మీదనే పడుకుంటారు. చూసారా, కొంతమంది దిండు కూడా పెట్టుకోకుండా నేల మీద పడుకుంటారు. చాలామందికి నేల మీద పడుకుంటే నిద్ర రాదు, కానీ వాళ్ళకి అదొక నియమం, నేల మీదనే పడుకోవాలని. అది తపస్సే మరి, చెప్పులు లేకుండా నడవాలి, తపస్సే కదా, అది పీడనే కదా శరీరానికి. అదొక తపస్సుగా భావిస్తారు వాళ్ళు. ఉపవాసం ఉండడం, ఆకలితో అలమణించిపోతూ ఉంటే ఉపవాసం అంటే తపస్సు అండి అంటాడు. నియమం అన్నమాట తపస. బ్రహ్మచర్యేణ శ్రద్ధయా విద్యయా ఉపాసన ద్వారా ఆత్మానం అన్విష్య, ఆత్మను అంటే అన్వేషణ చేస్తూ, అన్వేష్య ఆత్మానం అన్విష్య ఆదిత్యం అభిజయంతే, ఆదిత్యలోకమునకు వెళతారు. ఇక్కడ ఆదిత్యలోకమన్న, బ్రహ్మలోకమన్న, సత్యలోకమన్న ఒకటే. ఆదిత్యం అభిజయంతే అంటే బ్రహ్మలోకానికి వెళతారు. ఇప్పుడు ఇది శుక్లగతి అన్నమాట. క్రింద చెప్పింది ఏమిటి? కృష్ణగతి. దీన్నేమో శుక్లగతి అంటారు. కృష్ణగతి అంటే భగవద్గీతలో వచ్చే కృష్ణుడికి దీనికి సంబంధం ఏం లేదు. ఆయనకి ఎందుకు కృష్ణుడు అంటే ఆయన కూడా నల్లగా ఉంటాడట, అందువల్ల కృష్ణుడు. ఏమిటి, అందరు నల్లగానే ఉంటారు. సరే, ఇక్కడ కృష్ణ అంటే నలుపు అని అన్నాం మనం ఇందాక కృష్ణగతి. ఇక్కడ శుక్లగతి అంటే వైట్ అన్నమాట. శుక్లం అంటే వైట్, తెల్లగా ఉంటుంది, ప్రకాశంగా ఉంటుంది, అటువంటి గతి. కనుక తపస్ ముండకోపనిషత్తు 1:2:11 దీనికి రిఫరెన్స్ చెప్పాను కదా. ముండకోపనిషత్తు మంత్రోపనిషత్తు అని, తపశ్రద్ధేయే ఉపవసం చరణ్యే శాంతో విద్వాంసో భైక్షచర్యాం చరంతః అది చెప్తుందన్నమాట మంత్రం. తే సూర్యద్వారేణ విరజా ప్రయాంతి ఎత్రామృతో పురుషో అవ్యయాత్మా అని ఆ మంత్రానికి వ్యాఖ్యానం ఇది. 1, 2, 11 మంత్రానికి 1, 2, 11 ముండక దానికి వ్యాఖ్యానం. ఆదిత్యం అభిజయంతే, ఆదిత్యం అంటే బ్రహ్మలోకానికి వెళతారు. ఏతద్వై ప్రాణానాం ఆయతనం, ఇదే ప్రాణులందరికీ అంటే ప్రాణానాం అంటే శక్తి, ప్రాణిశక్తి ఉండడానికి ఆయతనం అన్నారు. అంటే సూర్యుడే కదా మన ప్రాణశక్తికి ఆయతనం, ఆధారం. సూర్యుడు లేకపోతే మనం ఉండగలమా? ఎంత అనారోగ్యం వస్తుంది మనకు. కనుక ప్రాణానాం ఆయతనం అంటే ఏ సూర్యలోకం, ఏ ఆదిత్యుడైతే ప్రాణులందరికీ శక్తినిస్తున్నాడో వాళ్ళ జీవనానికి ఆధారమై ఉన్నాడో అని అర్థం. ప్రాణానాం ఆయతనం ఏతద్వై, ఏతద్వై అంటే ఇదే కదా, ఈ సూర్యలోకమే కదా, ఈ ఆదిత్యుడే కదా, అంటే ఈ బ్రహ్మలోకమే కదా అని అర్థం. ఎందుకు చెప్పారంటే సూర్యద్వారేణ విరజా ప్రయాంతి అన్నాం కదా, సూర్యద్వారంలో వెళ్తున్నామంటే సూర్యుడు ఉండే రాజ్యం ఏడేటటువంటి చోటు కదా అది, అంతా సూర్యుడి వల్లనే కదా. అంటే ఈ సూర్యుడే కదా ప్రాణులందరికీ ఆధారం, ఆయతనం అంటే ఆధారం, శక్తినిచ్చేవాడు. అంతేకాదు ఏతదమృతం, ఏతదమృతం అంటే ఈ యొక్క ఆదిత్యలోకం లేక సూర్యలోకం లేక సత్యలోకం ఇదే అమృతం. అమృతం అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందుతాడు. అక్కడ బ్రహ్మ పాఠం చెప్తాడు, ఇదే ప్రశ్నోపనిషత్తు అక్కడ చదువుతాడు. ఇక్కడ చదివితే లోకల్గా చదవడు, అక్కడికి వెళ్ళి చదువుతాడు. అది నిష్కామంగా చేస్తేనే, లేకపోతే పాఠం ఉండదు, ఏముండదు, అక్కడికి పోయి కాసి రోజులు ఉండి వచ్చేస్తాడు. నిష్కామంగా ఉపాసన కర్మలు చేస్తేనే అక్కడికి వెళ్ళి పాఠం విని అక్కడ మోక్షాన్ని పొందుతాడు, క్రమముక్తిని పొందుతాడు. అది అమృతం అంటే. అక్కడ అమృతం అంటే ఏమిటి, మోక్షాన్ని పొందుతాడు కానీ క్రమముక్తిని పొందుతాడు. అభయమేతత్, అక్కడగా అభయాన్ని, భయం లేని స్థితి అన్నమాట. అక్కడ ఆకలి దప్పికలు ఉండవు, దోమలు ఉండవు, వేడి ఉండదు, ఏప్రిల్ మంత్ ఇట్లా బాధలు ఉండవు, హాయిగా ఉంటుంది. అభయం, భయం లేకుండా ఉంటాడు. పరాయణం, పరాయణం అంటే అదే గమ్యం అని అర్థం. పరాయణం లక్ష్యం, గమ్యం. ఏతస్మాత్ పునరావర్తంతే, అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు తిరిగి రారు. ఏతస్మాత్ అంటే ఈ బ్రహ్మలోకము నుండి, ఏ ఆదిత్యలోకం లేక బ్రహ్మలోకానికి వెళ్ళారో దాని నుండి తిరిగి రారు. ఇది ఏష నిరోధ తత్ ఏష శ్లోక. కానీ క్రిందటి మంత్రంలో చెప్పబడినటువంటి ఎవరైతే సకామంతో కర్మలు చేస్తారో వాళ్ళందరికీ నిరోధ అడ్డుకట్ట అన్నమాట. మీరందరు రావడానికి వీల్లేదు అంటుంది అక్కడ ఇవ్వగానే. మేము కూడా వస్తాం బ్రహ్మలోకానికి, అంటే నువ్వు రావడానికి వీల్లేదు, ఎందుకంటే నువ్వు సకామంగా చేసావుగా, ఉపాసనతో చేయలేదు కదా. అవే కర్మలు ఉపాసనతో చేస్తే ప్రాపంచికమైనటువంటి సుఖం కోరుకోకుండా భగవద్భక్తితో చేస్తే ఇక్కడ సూర్యద్వారంలో వెళ్ళచ్చు. ఉత్తరాయణం సూర్యద్వారేణ బ్రహ్మలోకానికి వెళ్ళి అమృతత్వాన్ని, అభయాన్ని పొందొచ్చు. వీళ్ళందరికీ ఇక్కడ డోర్ మూసేసి ఉంటుంది సకామంగా చేసేవాళ్ళు. సకామంగా చేస్తే ఎంత నష్టమో చెప్తున్నారు ఇప్పుడు. కానీ 99.99% ఆఫ్ పీపుల్ సకామంతోనే చేస్తారు కదా, నాకు అది కావాలి, ఇది కావాలి, కారు కావాలి, ఇల్లు కావాలి, పిల్లలు కావాలి, ఇవే కావాలి, కానీ ఉపాసన ఉండదు, ధ్యానం చేయరు. కర్మ మాత్రమే చేస్తారు కానీ ధ్యానం చేయమంటే అక్కడికి వచ్చేటప్పటికి బిజీ బిజీ అంటాడు, వెళ్ళిపోతాడు. కొంచెంసేపు ధ్యానం చేయొచ్చు కదా, చేయరు. అందువల్ల వాళ్ళు కృష్ణగతిలోనే వెళ్తారు, దుఃఖపడతారన్నమాట. రాత్రిపూట ప్రయాణం ఈజీయా, పగటిపూట ప్రయాణం ఈజీయా? పగటిపూట ప్రయాణం ఈజీ, రాత్రిపూట అయితే అన్నీ కష్టమే కదా. ఈ కృష్ణ మార్గంలో వెళ్ళడానికి అన్ని కష్టాలే. అందుకని మామూలు మనుషులందరూ చూసారు ఎంత కష్టపడుతుంటారు. కేవల కర్మను చేసే వాళ్ళందరూ కూడా దుఃఖపడుతుంటారు, ఏమొస్తుందో, రిజల్ట్ ఎప్పుడు వస్తుందో, ఏమో పోతుందో రాదో అని భయం భయం భయంగా ఉంటారు. ఉపాసన చేసే వాళ్ళకి ఆ భయం లేదు, ఎందుకంటే గ్యారంటీ. ఇక్కడ వీళ్ళకి నిరోధ, రావడానికి లేదు, మీకు చోటు లేదు, మీరు టికెట్ కొనుక్కోలేదు, రెండో టికెట్ కొనుక్కోలేదు, ఒక టికెట్ కొనుక్కున్నాడు. కర్మలు చేశారు వాళ్ళు కూడా, ఇష్టాపూర్తం వీళ్ళు చేశారు, వీళ్ళు ఇష్టాపూర్తం చేశారు, కానీ వీళ్ళు ఉపాసనతో కలిసి చేశారు, ధ్యానంతో చేశారు. వీళ్ళకి అందువల్ల ఇటు వచ్చింది. వాళ్ళు అక్కడితో ఆగిపోయినారు, నిరోధ ఆపేశారు. మేము ఎందుకు వెళ్ళలేమంటే, మీరు చేయలేదు, టికెట్ కొనుక్కోలేదు, రెండో టికెట్, ఒక టికెట్ కొనుక్కున్నారన్నారు. కేవల కర్మ చేస్తే ఒక టికెట్, ఉపాసనతో కనుక చేస్తే డబుల్ టికెట్. ఇప్పుడు డబుల్ టికెట్ ఉంటే శుక్ల మార్గం, సింగిల్ టికెట్ అయితే కృష్ణ మార్గం, డబుల్ టికెట్ ఉంటే బ్రహ్మలోకం, సింగిల్ టికెట్ అయితే స్వర్గలోకం. ఇప్పుడు మనకు డబుల్ టికెట్ కావాలి, సింగిల్ టికెటా అన్నారు. అందరు సింగిలే కొనుక్కుంటున్నారు టికెట్, డబుల్ ఎవరు కొనుక్కోవడాలి? ఎందుకంటే మనిషి స్వార్థపరుడు, నిష్కామంగా చేయాలంటే మనసు రాదు. నేను, నాది, నా వాళ్ళు, నాకే కావాలి ఆ సుఖం అంతా అని కోరుకుంటారు. చూసారా, వాళ్ళందరూ కూడా బాధపడుతూనే ఉంటారు. మనము, మనది అంతా అందరూ సుఖంగా ఉండాలి, అందరికీ ఇవ్వాలి, అందరూ కావాలని కోరుకునేవాడు ఆనందంగా ఉంటాడు. అది అభయం అమృతం. చూసారా, చక్కగా చెప్తోంది ఉపనిషత్తు. చెప్పినా కూడా ఎక్కితే కదా మనకు అంత పవర్ఫుల్గా ఉంటుంది మన యొక్క కోరిక. నిరోధ కేవల కర్మికి లేక ఉపాసన చెయ్యని వారికి, అనుపాసికానాం అంటే ఉపాసన చెయ్యని వారికి నిరోధ. అక్కడ చేర్చుకోవాలి మనం. ఏష ఈ బ్రహ్మలోకము నిరోధ కేవల కర్మికి, ఉపాసన చెయ్యని వారికి అనుపాసికానాం నిరోధ, అడ్డుకట్ట వేయడానికి వీలేదు అని ఎలా అక్కడ తెలిసిందంటే, తది ఏష శ్లోక, దానికి ఒక మంత్రం ఉన్నది. ఏష శ్లోక, శ్లోకంలో చెప్పబడింది. తర్వాత 11వ మంత్రం. 11వ మంత్రంలో ఈ కాల సృష్టిని గురించి చెప్తున్నారు. సంవత్సర సృష్టి అయిపోయింది. ఈ సంవత్సర సృష్టిలోనే ఒక కొంతమంది రెండు గ్రూపులు ఉన్నారు. సంవత్సర సృష్టిని గురించి రెండు రకాలుగా చెప్పేవారు ఉన్నారంటారు. మొదటి లైన్ ఏమో ఒక గ్రూపు గురించి, ఒక గ్రూపు వాళ్ళు మాట్లాడేది. రెండవ లైన్లోనేమో మరి కొంతమంది ఏ విధంగా చెప్తారు దీనికి, ఎందుకంటే ఇదంతా ఒక పొయెటిక్గా ఉంటుంది. ఇదంతా కూడా, ఈ మాటలన్నీ కూడా మనకు స్ట్రైట్గా అర్థం కావు, కొంచెం పొయెట్రీ కవిత్వం తెలిసిన వాళ్ళకైతే బాగా అర్థమవుతాయి. కవిత్వంతో కూడినటువంటి చదువుతాం 11వ మంత్రం. పంచపాదం పితరం ద్వాదశాకృతిం దివ ఆహు పరే అర్థే పురీషిణం అధే మే అన్య ఉపరే విచక్షణం సప్తచక్రే షడర ఆహు అర్పితమితి. ఈ కాల సృష్టి ఇంకా ఫర్దర్గా చెప్తున్నారనమాట. ఇప్పుడు సంవత్సరం అనేది కాలం అని చెప్పాం. ఆ సంవత్సరానికి 6 నెలలు ఉత్తరాయణం, 6 నెలలు దక్షిణాయణం అన్నాం. మకర రాశి అయితేనేమో ఈ యొక్క ధనుర్మాసం నుంచి జూన్ వరకు అని చెప్పాను. మకర రాశి తర్వాత జూలై నుంచి కటక రాశిలో ప్రవేశిస్తాడు సూర్యుడు. కటక రాశి అనేది జూలై నుంచి మళ్ళీ 6 నెలలు డిసెంబర్ దాకా కటక రాశి అంటారు. కనుక ఈ కటక రాశి, మకర రాశి ఇవన్నీ కూడా సంవత్సరానికి చెప్పేవే కదా. ఉత్తరాయణం, దక్షిణాయణం 6 నెలలు, 6 నెలలు కాలాన్ని చెప్తోంది. ఈ కాలమే ఈ సూర్యుడు కాలాన్ని తెలియజేస్తున్నాడు మనకు. ప్రతి నెల కూడా 12 నెలలు కదండి సూర్యుడు. సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు చెప్తున్నారు ఇక్కడ. ద్వాదశాకృతిం అన్నారు. ద్వాదశ అంటే 12. ఏ ఆదిత్యుడైతే శుక్లగతి ద్వారా ఈ ఉపాసకులు ప్రయాణిస్తున్నారో, ఆదిత్యలోకానికి వెళుతున్నారో, సూర్యద్వారేణ ఉపాసన, కర్మ ఉపాసన సముచ్చయం ద్వారా వెళుతున్నారో, ఆ ఆదిత్యుడికి, ఆ సూర్యుడికి 12 రూపాలు ఉన్నాయి. ఆకృతి అంటే ఏంటి? 12 రూపాలు ఉన్నాయి. ఒక్కొక్క నెల ఒక్కొక్క రూపం. అందుకని నెల నెలకి సూర్యుడు మారుతుంటాడు, చూసారా దిశ కూడా మారుతుంటాడు. మన ఇంట్లో కూడా అంత సూర్యుడు రశ్మి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకంగా వస్తుంది, చూసారా? ఆ సూర్య కాంతిలో కూడా వేడిలో కూడా మార్పు ఉంటుంది, సూర్యకిరణాల తేజస్సులో కూడా మార్పు ఉంటుంది. అందుకని ద్వాదశాకృతి ఉన్నాడు అని ఆ 12 రూపాలలో కనపడతాడట సూర్యుడు. ద్వాదశ అంటే 12, ఆకృతి అంటే రూపములు, ఆయన స్వరూపం అన్నమాట, లేక అవయవాలు అని అర్థం. 12 నెలల రూపంలో ఆయన 12 నెలల ఆకారంలో కనపడతాడట సూర్యుడు. మనకేం తెలియడం, తెలుస్తున్నది ఎందుకు తెలియదు? జూలై నెలకి మే నెలకిను డిసెంబర్ నెలకి వేడికి తెలియడంలా డిఫరెన్స్ బాగా తెలుస్తుంది. పంచపాదం, పంచపాదం అంటే 5 పాదాలట. ఇక్కడ 5 పాదాలంటే 6 ఋతువులు అని అర్థం. హేమంత ఋతువు శిశిర ఋతువుని కలిపేస్తే ఒక పాదం. ఎందుకంటే వింటర్లోనే 2 రకాలన్నమాట, ప్రీ వింటర్ పోస్ట్ వింటర్ అని. చలి ఆరంభించేటప్పుడు ఒక రకమైనటువంటిది, చలి బాగా ఉధృతంగా ఉన్నప్పుడు ఒక శిశిర ఋతువు, హేమంత ఋతువు శిశిర ఋతువు. 6 ఋతువులు ఉన్నాయి కదా, వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. ఇప్పుడు మనం ఏ ఋతువులో ఉన్నాం? గ్రీష్మ ఋతువులో ఉన్నాం. వసంత ఋతువు అంటే బాగా పూలు పూస్తుంది అన్నమాట, చెట్లు చిగిర్చి పూలు పొయ్యును వసంత ఋతువు, ఎండలు మెండుగా కాయును గ్రీష్మ ఋతువు ఎండాకాలం, వర్షములు కురియును వర్ష ఋతువు, వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు. తర్వాత ఒక్కొక్క ఋతువు 2 నెలలు ఉంటుంది, 6 ఋతువులు, 6 × 2 = 12. క్యాలిక్యులేటర్ కావాలా? అక్కర్లేదు. ఓకే, వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు. తర్వాత శరద్ ఋతువు, శరద్ ఋతువు వెన్నెల మెండుగా కాయును, శరన్నవరాత్రులు అంటారు చూసారా, అది బాగుంటుంది ఆ ఋతువులు. ఎందుకంటే ఎండా కాదు, వర్షం ఉండదు, చలి రాలేదు, ఇంకా ఆ శరద్ ఋతువు బాగుంటుంది. ఎండ వెన్నెల మెండుగా కాయును శరద్ ఋతువు. ఆటమన్ అంటారు, అంటే అందులో ఆకులు రాలుతూ ఉంటే అప్పుడే మొదలు పెడుతుంది అన్నమాట రాలుడు కాలం. హేమంత ఋతువు, శిశిర ఋతువు 2 చలికాలాలే, చలి ఆరంభమయ్యే కాలం హేమంత ఋతువు, అది బాగుంటుంది హేమంత ఋతువు కూడా. జనవరి డిసెంబర్, డిసెంబర్ జనవరి టైంలో హేమంత ఋతువు. ఫిబ్రవరి, జనవరి ఫిబ్రవరి బాగా ఎక్కువ అన్నమాట, ఇది మార్చి కూడా చల్లగానే ఉండాలి లెక్క ప్రకారం. శిశిర ఋతువు నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి అట్లా అనుకుందాం. సో హేమంత ఋతువు శిశిర ఋతువుని ఒకటిగానే తీసుకుంటే పంచపాదం అన్నారు. పంచపాదం అంటే సూర్యుడికి 5 కాళ్ళుట. 5 కాళ్ళు అంటే ఏంటి, ఒక్కొక్క ఋతువు ఆయనకి ఒక్కొక్క పాదంగా. కాళ్ళతో ఏం చేస్తాం? నడుస్తాం. సూర్యుడు నడుస్తాడట. ఎట్లా నడుస్తాడు? వసంత ఋతువు అనే పాదం ఎత్తి గ్రీష్మ ఋతువు అనే పాదంలోకి పెడతాడు, గ్రీష్మ ఋతువు అనే కాలు ఎత్తేసి మళ్ళీ వర్ష ఋతువులో పెడతాడు, వర్ష ఋతువు అనే కాలాన్ని కాలు తీసి మళ్ళీ శరద్ ఋతువులో పెడతాడు. అట్లా 5 కాళ్ళు అన్నమాట ఆయనకి. వర్ణన చూడండి, పొయెటిక్గా అన్నమాట. పంచపాదం పితరం, ఆయనే తండ్రితో సమానం మనకు. ఉదయం లేస్తే సూర్యుడు భగవానుడు వస్తేనే, లేకపోతే అన్ని రోగాలు వస్తాయి, భోజనం ఉండదు, ఆహారం ఉండదు. కనుక పితరం తండ్రి లాంటివాడు, తండ్రి అని అనుకోవచ్చు, లాంటివాడు ఏమిటి తండ్రే. ఆదిత్య జాయతే వృష్టి. తర్వాత ఆయన పరే అర్థే పురీషిణం ఆహుహు. ఆహు అంటే చెప్తారు అన్నారు. ఎవరు చెప్తారు? కాలజ్ఞాహ ఆహుహు అని రాసుకోవాలి మనం. కాలం అనే విషయాన్ని చక్కగా తెలిసినటువంటి మేధావులు, కాల జ్ఞానం కలిగిన వారు, కాలజ్ఞానము కలిగినటువంటి మేధావులు ఆహుహు చెప్తారు. ఆహుహు చెప్తారు కాల విషయం, ఋతువులు, సంవత్సరం, ఈ యొక్క ఉత్తరాయణం, దక్షిణాయణం, ఇవన్నీ చక్కగా తెలిసిన వాళ్ళు చెప్తారు. ఈ విధంగా సూర్యుడికి 12 ఆకృతులున్నాయని, పంచపాదాలున్నాయని కాలజ్ఞులు చెప్తారు. కాలజ్ఞాహ పరే అర్థే పురీషిణం. పరే అంటే పైన, అర్థే. ఇక్కడ పరే అర్థే అంటే భూలోకం, భూవర్లోకం, సువర్లోకం, అంతరిక్షలోకం ఒకటి ఉంది కదా, ఈ అంతరిక్షానికి పైన పరే అంటే పైన ఉన్నటువంటి అర్థే మూడవ భాగంలో సూర్యుడిలో నీళ్లుంటాయట. సూర్యుడు అంత వేడిగా ఉంటాడండి, నీళ్ళు ఎట్లా ఉంచుకుంటాడు ఆయన? తీసుకుంటున్నాడు కదా నీళ్లు సముద్రం నుంచి, సముద్రం నుంచి నీళ్లు తీసుకుని ఏం చేసుకుంటాడు? ఆయన దగ్గర పెట్టుకుంటాడు. ఎక్కడ పెట్టుకుంటాడు తెలుసా? ఆ మూడవ భాగంలో పెట్టుకుంటాడు. అర్ధే అంటే ఆ మూడవ భాగంలో పెట్టుకుంటాడు అని. ఈ ఇంటర్మీడియట్ అంతరిక్ష లోకానికి పైన లోకం ఉంది కదా, భువర్లోక సువర్లోక, ఇది భూలోక భువర్లోక సువర్లోక. ఆ సువర్లోకలోనే ఆదిత్యుడు ఉంటాడు. ఆదిత్యుడు అక్కడ ఏం చేస్తా అంటే మూడవ భాగంలో, తన మూడవ భాగంలో ఈ నీళ్ళన్నింటిని పెట్టుకుంటాడట. టైం వచ్చినప్పుడు అన్నీ కురిపిస్తాడు, నీళ్ళన్నీ వర్షంగా. పురీషిణం అంటే నీరు అని అర్థం. పరే అర్థే పురీషిణం, నీరు కలిగి ఉంటాడు, అందులో ఆ నీటిని కురిపిస్తాడనమాట. ఇది ఒక గ్రూప్ అంటే కొంతమంది ఈ విధంగా చెప్తారు, కానీ మరికొంతమంది ఎలా చెప్తారట అన్నారు. ఈ విషయాన్ని కొంతమంది మరొక విధంగా చెప్తారు. ఈ పైన చెప్పినటువంటి విషయాలు ఏమిటి? ఆదిత్యుడికి 12 ఆకృతులు ఉంటాయని, పంచపాదాలు 5 పాదాలు ఉంటాయని, ఆయనలోనే ఈ వర్షపు నీరంతా కూడా ఆయనలో ఉంటుందని, ఆ వర్షపు నీరుని ఆయన కురిపిస్తాడని, ఇవన్నీ కొంతమంది చెప్తారు. మరికొంతమంది ఏం చెప్తారట, అథ ఇమే, ఇంకా కొంతమంది అన్యవు పరే విచక్షణం, మరొక విధంగా చెప్తారు. ఏమని చెప్తారు మరొక విధంగా అంటే, సప్తచక్రే షడర ఆహుహు అర్పితమితి. సప్తచక్రే, ఈ 7 గుర్రాలు ఉంటాయి కదా సూర్యుడికి, సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం. ఆ 7 గుర్రాలని ఒక చక్రంగా తీసుకున్నారట, చక్రం సప్తచక్రే అన్నారు. ఆ 7 గుర్రాలు చక్రంగా మనకు తెలియజేస్తుంది అన్నమాట. చక్రం ఏం చేస్తుంది? కదులుతూ తిరుగుతూ ఉంటుంది. గుర్రాలు ఏం చేస్తుంటాయి? కదులుతూ ఉంటాయి. ఆ సప్తచక్రే అంటే ఆ 7 గుర్రాలు అన్నమాట. ఆ 7 గుర్రాలని 7 రంగులుగా చెప్తారు. 7 గుర్రాలని 7 రంగులుగా చెప్తారన్నమాట కొంతమంది. అలానూ చెప్పవచ్చు, లేకపోతే 7 రోజులుగాను చెప్తారు. సూర్యుడు ఏం చెప్తున్నాడు? 7 రోజులుగా, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారం, శనివారం, ఆదివారం, 7 రోజులు. మళ్ళీ ఆదివారం శ్రీ సూర్య నారాయణ వేద పారాయణ, అందుకని ఆదివారం అంటే సూర్యుడికి ప్రత్యేకం, అక్కడి నుంచి మొదలవుతాడనమాట. కనుక 7 రోజులుగా కొంతమంది చెప్తారు, 7 గుర్రాలుగా కొంతమంది చెప్తారు. అది చక్రంగా తీసుకుని అర్థమైంది కదా. 7 రంగులు ఉన్నాయి కదా, 7 రంగులు విబ్జిఆర్ అంటారు చూసారా, ఇంద్రధనస్సు. ఆయనలోంచి 7 రంగులు వస్తున్నాయా లేదా? ఇవన్నీ అప్పుడే చెప్పింది ఉపనిషత్తు, మనం ఏంది ఇప్పుడు కనుక్కుంటున్నారు సైంటిస్టులు అంటారు. సప్తచక్రే అన్నారు. అది కూడా చూడండి, చక్రంలాగా వస్తుంది. ఆ రెయిన్బో కూడా చక్రంలాగా ఉంటుంది. 7 రంగులు ఉన్నాయి అందులో. దాన్ని పిక్చరైజ్ చేసి 7 గుర్రాలుగా సూర్యుడు వెళుతున్నట్లు అలన్నీ పిక్చరైజ్ చేశారు పురాణాల్లో మన వాళ్ళు. ఇప్పుడు 7 రోజులు ఉన్నాయి కదా, వారానికి 7 రోజులు, 4 వారాలు కలిస్తే కదా నెల అవుతుంది, 12 నెలలు కలిస్తే కదా సంవత్సరం అవుతుంది. ఆ సంవత్సరం ఎవరంటే ప్రజాపతిట. చివరికి ఆ ప్రజాపతి సంవత్సరంగా, నెలలుగా, వారాలుగా, రోజులుగా, తిథులుగా అన్నీ ఇంకా వస్తుంది అనమాట. ఇంకా కాలే, ఇంకా ఉంది చూడండి. అందుకని వారము, తిథి, నక్షత్రం, నెల, సంవత్సరం ఇవన్నీ కూడా మనం అన్నీ కూడా పవిత్రంగా చూస్తాం. ఎందుకంటే ఆ ప్రజాపతి భగవంతుడు ప్రజాపతిగా ఈ సృష్టిని చేశాడు. ప్రజాపతి మిథునంగా మారి ఇట్లా ఉత్తరాయణం, దక్షిణాయనం, శుక్లగతి, కృష్ణగతి ఇలా వస్తున్నాడు అనమాట. అక్కడ సూర్యుడికి సప్తచక్రే అన్నారు. ఇప్పుడు చక్రంలో మధ్యలో కడ్డీలు ఉంటాయి కదా, ఉంటాయి కదా. ఈ ఋతువులన్నీ ఆ కడ్డీలు లాంటివిట, కమ్మీలు అంటారు చూసారా. చక్రానికి మధ్యలో హబ్ ఉంటుంది, హబ్బుకు ఒక్కొక్క కమ్మీ ఉంటుంది, లేకపోతే చక్రం నిలవదు. కనుక ఈ చక్రం అనేటటువంటి 7 రంగులున్నటువంటి సూర్యభగవానుడైనటువంటి చక్రం ఎవరికైతే సప్త అంటే 7 గుర్రాలు ఉన్నాంటివి, లేకపోతే 7 రంగులు కలిగినటువంటి ఈ ఉన్నాయో, 7 రోజులు కలిగినటువంటి ఈ సూర్యుడికి మధ్యలో ఋతువులు ఉన్నాయట. ఆ ఋతువుల్ని ఈ చక్రంలో చూస్తున్నారు. అందుకని మహాభారతంలో మహాభారత్ అన్నప్పుడు ఏమొస్తుంది తెలుసా? చక్రం వస్తుంది. ఆ చక్రానికి మహాభారతానికి ఏంటి సంబంధం? కాలచక్రం. అందుకని కాలచక్రం చూసారా? ఆ కాలచక్రాన్ని దేన్ని తెలియజేస్తుంది? సంవత్సరం. ఇది సంవత్సరం అయిపోయింది, మళ్ళీ ఒక సంవత్సరం వస్తుంది, సంవత్సరం వస్తుంది. ఆ సంవత్సరానికి మధ్యలో ఏమున్నాయి? ఋతువులు ఉన్నాయి. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. ఆ ఋతువులు కనుక లేకపోతే ఈ కాలచక్రం తిరగలేదు. ఆయన అడుగులు అన్నమాట అవి. అందుకని ఒక్కొక్క చక్రం తిరిగేటప్పుడు ఒక కమ్మి కిందికి వస్తుంది. చూసారా? ఒక కమ్మి కిందికి వచ్చినప్పుడు ఒక కమ్మి పైకి వెళుతుంది. చక్రం ఇట్లా తిరుగుతున్నప్పుడు ఆ కడ్డీలు ఉంటాయి కదా మధ్యలో, అలా తిరిగినప్పుడు కిందికి వస్తుందా రాదా? అది కాలే కదా ఆయనకి, మళ్ళీ అది పైకి వెళుతుంది. తర్వాత ఋతువు వస్తుంది. బాగుందా పొయెటిక్గా, కవిత్వం పద్ధతిలో అన్నమాట ఉపనిషత్తు చెప్తున్నది. అంతేకాని మనం ఎంజాయ్ చేయడానికి అది, ఇట్ ఈస్ నాట్ ట్రూ అంటే కడ్డీలాగా ఉంటుంది అలా అని కాదు. ఇప్పుడు మనం చూసే సంవత్సరం ఏదైతే ఉందో ఆ సంవత్సరం ఉగాది అంటాం. చూసారా? యుగమునకు ఆది. వర్ష పరప్పు అంటాం. చూసారా? వర్షం. వర్షం అంటే తమిళంలో వర్షం అంటే ఏంటి? సంవత్సరం. పండుగగా జరుపుకుంటున్నారా లేదా? ఆ సంవత్సరంలో నెలలు ఉన్నాయి, ఋతువులు ఉన్నాయి ఆ సంవత్సరంలో. అది దేవుడిగా మనం ప్రజాపతి యొక్క స్వరూపం. అది ఆ హిరణ్య గర్భుడి యొక్క స్వరూపం, ఆ ఆదిత్యుడి యొక్క స్వరూపం అని అర్థం. తర్వాత మంత్రం సప్తచక్రే షడరహ. షడరహ అంటే ఆరు ఋతువులు. షడ్ అంటే ఆరు. షడరహ అంటే ఆ ఆరు ఋతువులు అర్పితమితి ఉంచబడినయి. ఆ ఆరు ఋతువులు ఈ ఏడు గుర్రాలు అనేటువంటి చక్రమునందు ఉంచబడినయి అన్నారు. ఈ ఏడు రంగుల యందు లేక ఏడు రోజుల యందు ఉంచబడినయి అన్నారు. అర్పితం అంటే ఉంచబడినయి అని అర్థం. కనుక ఆదిత్యాత్ జాయతే వృష్టి అని స్మృతిలో చెప్పబడింది. ఆదిత్యుడి నుంచే ఈ యొక్క వర్షం వస్తుంది అని చెప్పబడింది. తర్వాత మంత్రం. ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, ఆరు నెలలు ఉత్తరాయణం దక్షిణాయనం అయిపోయింది. తర్వాత ఇప్పుడు నెలలు. ఈ సంవత్సరం అంటే ఎవరండి అన్నాడు. 12 నెలలు కలిస్తేనే కదండి సంవత్సరం. నెలలు లేకుండా సంవత్సరం ఎక్కడుంది అంటున్నారు. తర్వాత 12వ శ్లోకం. మాసో వై ప్రజాపతి తస్యే కృష్ణపక్ష ఏవ రైహి శుక్లః ప్రాణః తస్మాదేత ఋషయః శుక్ల ఇష్టం కుర్వంతి ఇతర ఇతరస్మిన్. ఇప్పుడు సంవత్సరమే ప్రజాపతి అన్నాం. ప్రజాపతి సంవత్సరంగా వ్యక్తమైనాడు అన్నాం. ఇప్పుడు సంవత్సరంలో ఏమున్నాయంటే 12 నెలలు ఉన్నాయి. కనుక ఆ నెలలు కూడా ప్రజాపతే కదా. నెలలన్నీ కలిపితే సంవత్సరం. కనుక ప్రజాపతే నెలలు అనొచ్చు. మాసోహావై ప్రజాపతి. ప్రజాపతి అంటే భగవంతుడు అని అర్థం. ఆ పరమాత్ముడు, ఆ భగవంతుడు మాస సృష్టి కూడా చేశాడు. సంవత్సరాన్ని సృష్టించి మిథున సృష్టి, లోక సృష్టి, కాల సృష్టి. కాల సృష్టిలో సంవత్సర సృష్టి, మాస సృష్టి, నెలల్ని సృష్టించాడు. ఈ నెల కూడా చంద్రుడి మీద ఆధారపడి ఉంటుంది. నెలలు సంవత్సరం సూర్యుడి మీద ఆధారపడి ఉంటే నెలలు చంద్రుడి మీద ఆధారపడి ఉంటాయట. ఎలా అంటే తస్య కృష్ణపక్ష ఏవ రైహి అన్నారు. కృష్ణపక్షం 15 రోజులు కృష్ణపక్షం, 15 రోజులు శుక్లపక్షం అంటారు. ఈ రైహి అంటే చంద్రుడు. కృష్ణపక్షం అంటే చంద్రుడు పెరుగుతూ ఉంటాడు, తరుగుతూ ఉంటాడు. చూసారా? అమావాస్య నుంచి పౌర్ణమి వరకు పెరగడం తరగడం, 15 రోజులు పెరగడం, 15 రోజులు తరగడం. పాడ్యమి, విద్య, తదియ, చవితి, పంచమి అట్లా వస్తాయి కదా అవి. కృష్ణపక్ష ఏవ రైహి శుక్ల ప్రాణ. శుక్ల అనేది ప్రాణ అన్నాం. అంటే 15 రోజులు ಪ್ರಾಣ. ಶುಕ್ಲಪಕ್ಷ ಪ್ರಾಣ. ತಸ್ಮಾದ್ ಋಷಯ ಶುಕ್ಲ ಇಷ್ಟಂ ಕುರ್ವಂತಿ. ಅಂದುಕನಿ ಋಷುಲು ಏನು ಚೇಸ್ತಾರಟ, ಶುಕ್ಲಪಕ್ಷಂಲೋ ಚೇಸ್ತಾರಟ ಯಜ್ಞಾಲು ಯಾಗಾಲು ಹೋಮಾಲನ್ನಿ ನಿಷ್ಕಾಮಂಗಾ ಶುಕ್ಲಪಕ್ಷಂಲೋ ಚೇಸ್ತಾರಟ. ಶಂಕರಾಚಾರ್ಯ ವಾರು ರಾಸ್ತಾರು, ಶುಕ್ಲಪಕ್ಷಂಲೋ ಭಾವನತೋ ಚೇಸೇವಾರು, ಉಪಾಸನ ಚೇಸೇವಾಳು ಕೃಷ್ಣಪಕ್ಷಂಲೋ ಚೇಸಿನಾ ಕೂಡಾ ಶುಕ್ಲಪಕ್ಷಂಲೋ ಚೇಸಿನ ಫಲಿತವೇ ವಸ್ತುಂದಟ. ನಿಷ್ಕಾಮಂಗಾ ಚೇಸೇವಾಳು ಉಪಾಸನ ಕರ್ಮ ಉಪಾಸನ ಸಮುಚ್ಚಯಂ ಚೇಸೇವಾಳು ಶುಕ್ಲಪಕ್ಷಂಲೋ ಚೇಸ್ತೇ ಶುಕ್ಲಪಕ್ಷ ಫಲಂ, ಕೃಷ್ಣಪಕ್ಷಂಲೋ ಚೇಸಿನಾ ಕೂಡ ಶುಕ್ಲಪಕ್ಷಂಲೋ ವಚ್ಚೇ ಫಲಮೇ ವಸ್ತುಂದಟ. ನಿಷ್ಕಾಮಂಗಾ ಕರ್ಮ ಉಪಾಸನ ಸಮುಚ್ಚಯಂ ಚೇಸೇವಾಳು, ಕಲಿಪಿ ಚೇಸೇವಾಳು. ಈ ಕರ್ಮ ಮಾತ್ರವೇ ಚೇಸ್ತಾರೆ ಚೂಸಾರಾ, ಉಪಾಸನ ಲೇಕುಂಡ ಸಕಾಮ ಕರ್ಮ ಮಾತ್ರವೇ ಚೇಸ್ತುಂಟಾರು ವಾಳು. ಶುಕ್ಲಪಕ್ಷಂಲೋ ಚೇಸಿನಾ ಕೂಡಾ ಕೃಷ್ಣಪಕ್ಷಂಲೋ ಚೇಸಿನಟ್ಲೇ ಅನ್ನಾರು ವಾಳು. ಎಂದುಕಂಟೇ ಶುಕ್ಲಪಕ್ಷಂಲೋ ಚೇಸಿನಾ ಕೂಡಾ ವಾಳಕ್ಕೆ ಫಲಿತಂ ರಾದು, ಎಂದುಕಂಟೇ ಕೇವಲ ಕರ್ಮ ಕದಾ. ಅಂದವಲ್ಲ ಶುಕ್ಲಪಕ್ಷಂಲೋ ಚೇಸಿನಾ ಕೂಡಾ ವಾಳಕ್ಕೆ ಅದೇ ಗತಿ, ಕೃಷ್ಣಗತಿ. ಕೃಷ್ಣಪಕ್ಷಂಲೋ ಚೇಸಿನಟ್ಲೇ ವೀಳು ಕೃಷ್ಣಪಕ್ಷಂಲೋ ಚೇಸಿನಪ್ಪಟಿಕೀ ಕೂಡಾ ಉಪಾಸನ ಚೇಯಡಂ ವಲ್ಲ, ನಿಷ್ಕಾಮಂಗಾ ಚೇಯಡಂ ವಲ್ಲ ವೀಳಕಿ ಶುಕ್ಲಪಕ್ಷಂಲೋ ಚೇಸಿನಟ್ಲೇ ಅನಿ, ಅಂತೇ ಉನ್ನತಮೈನ ಫಲಿತಂ ಉಂಟುಂದಿ ಅನರ್ಥಂ. ಕೃಷ್ಣಪಕ್ಷ ಏವ ರೈಹಿ ಅಂತೇ ಚಂದ್ರುಡು ಅನರ್ಥಂ. ಚಂದ್ರುಡು ರಾತ್ರಿಪೂಟ ಕದಂಡಿ ವಸ್ತಾಡು, ರಾತ್ರಿಪೂಟ ಚೀಕಟಿ ಕದಾ, ಅಂದಕನೇ ರಾತ್ರಿ ಅಯಿನ ತರ್ವಾತ ಅನ್ನಂ ತಿನ್ನಕೂಡದು ಅಂತಾರು ಮನ ವಾಳ್ಳು. ಎಕ್ಕುವ ತಿನ್ನವಾಗುರಾ ಅರಗದು, ಜೀರ್ಣಶಕ್ತಿ ತಗ್ಗುತ್ತಿ, ಸೂರ್ಯುಡು ಬಾಗಾ ಉನ್ನಪ್ಪಡೇ ಎಕ್ಕುವ ತಿನ್ನಾಲಿ, ಅನ್ನಂ ತಿನ್ನಾಲಿ. ಮನ ವಾಳಂದ್ರೆ ರಾತ್ರಿಪೂಟ ತಿಂತಾರು ಅಂತೇ ಪಗಲಿಗೆ ಆಫೀಸ್ಲಕ್ಕೆ ಹೇಳಿ ಬಾಕ್ಸ್ಲೋ ಬಿಟ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ ಕದಾ, ಹಿಂಗೇನು ತಿನ್ನಲಾಪೋಯ್ನಂತ ಚೆಪ್ಪಿ ರಾತ್ರಿಗೆ ಜಮ್ಮನ ಬಾಗಾ ತಿನ್ನಿ ಅನಾರೋಗ್ಯಾಲು ತೆಚ್ಚುಕುಂಟಾರು. ಎಂದುಕಂಟೇ ಸೂರ್ಯುಡು ಲೇನಪ್ಪುಡು ಮನ ಶರೀರಂಲೋ ಕೂಡಾ ಜೀರ್ಣಶಕ್ತಿ ಮಂದಗಿಸ್ತುಂದು. ಅಂದುಕನಿ ಜೈನ್ಲು ವೀಳಂದ್ರೂ ಚೂಡಂಡಿ, ಆರು ತರ್ವಾತ ತಿನ್ನರು ವಾಳ್ಳು, ಆರು ಐದು ಲೋಪಲೇ ತಿಂತಾರು ಚಾಲಾ ಮಂದಿ, ತರ್ವಾತ ತಿನ್ನರು. ತರ್ವಾತ ತಿಂತೇ ಮಂದನ ಚೇಸ್ತುಂದು, ಅನಾರೋಗ್ಯಂ ವಸ್ತುಂದು. ಅಂದುಕನಿ ರೈಹಿ ಶುಕ್ಲ ಪ್ರಾಣ. ಪ್ರಾಣ ಅನ್ನಾರು ಚೂಸಾರಾ, ಮನ ಪ್ರಾಣಾನಿಕಿ ಮನ ಸೂರ್ಯುಡಿಕಿ ಶುಕ್ಲಾನಿಕಿ ಶುಕ್ಲಪಕ್ಷಾನಿಕಿ ಕನೆಕ್ಷನ್. ಇಕಡೆ ಪ್ರಾಣ ಅಂತೇ ಸೂರ್ಯುಡು, ಆದಿತ್ಯ ಅನರ್ಥ. ಏತಸ್ಮಾತ್ ಪ್ರಾಣ ತಸ್ಮಾದೇತ ಋಷಯ ಶುಕ್ಲ ಇಷ್ಟಂ ಕುರುವಂತೆ, ಅಂತೇ ಶುಕ್ಲಪಕ್ಷಂಲೋ ಇಷ್ಟಂ ಕುರುವಂತೆ ಅಂತೇ ವೈದಿಕ ಕರ್ಮಲು ಚೇಸ್ತಾರು. ಕಾನಿ ಕೊಂತಮಂದಿ ಏನು ಚೇಸ್ತಾರು, ಇತರ ಇತರಸ್ಮಿನ್, ಮಿಗತಾ ವಾಳಂತಾ ಕೃಷ್ಣಪಕ್ಷಂಲೋ ಚೇಸ್ತುಂಟಾರು. ಋಷಯ ಕೊಂತಮಂದಿ ಋಷುಲು ಇಷ್ಟಂ ಅಂತೇ ವೈದಿಕ ಕರ್ಮಲು ಶುಕ್ಲಪಕ್ಷಂಲೋನೇ ಚೇಸ್ತಾರು, ಅಂತೇ ಉಪಾಸನತೋ ಕೂಡಿನವಿ ಚೇಸ್ತಾರು. ಮಿಗತಾ ವಾಳು ಉಪಾಸನ ಲೇಕುಂಡ ಚೇಸ್ತಾರು ಅನ್ನ ಅರ್ಥಂ. ತರವಾತ ಚೂಸ್ತಾಂ ಮಿಗತಾ. ಪೂರ್ಣಮದ ಪೂರ್ಣಮಿದಂ ಪೂರ್ಣಾತ್ ಪೂರ್ಣಮುದಚ್ಯತೆ ಪೂರ್ಣಸ್ಯ ಪೂರ್ಣಮಾದಾಯ ಪೂರ್ಣಮೇವಾವಶಿಷ್ಯತೆ. ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ. ಹರಿ ಓಂ. ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ.